కంక్లూజన్, ముగింపు. మనము మన ప్రయాణంలో ముగింపుకు వచ్చాం, కానీ వాస్తవానికి చెప్పాలంటే మనము ఇప్పుడే ప్రారంభించాం మన ప్రయాణమును అని చెప్పడం ఉత్తమం. కొన్ని ప్రాథమిక ప్రశ్నలను గుర్చి మనం ఆలోచించడం జరిగింది. ఇతర దైవములు ఉనికిలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే మనము బైబిల్ను అర్థం చేసుకున్న విషయాలలో వాటికి ఉన్న తేడా ఏమిటి? బైబిల్ వర్ణించిన అదృశ్య ప్రపంచము నిజముగా ఉన్నదా అని, లేదా నిజముగా ఉన్నది అని ఒకవేళ మనం నమ్మితే మన యొక్క విశ్వాసానికి అర్థము ఏమిటి? కేవలము ప్రాముఖ్యమైన మరియు మనం అంగీకరించిన భాగములే కాకుండా ఎక్కువగా చెప్పబడని, తరచుగా వదిలివేసిన భాగముల సంగతి ఏమిటి? లేఖనములో పొందుపరచబడిన అదృశ్య ప్రపంచపు విషయాలను తెలుసుకొనడం ప్రారంభించిన తరువాత అన్ని విషయాలను విభిన్నముగా ఆలోచించాలని నేను గ్రహించాను. కానీ వాటన్నిటినీ రెండు మాటలలో క్లుప్తంగా చెప్తాను. మొదటిది గుర్తింపు, రెండవది ఉద్దేశము. ఈ పుస్తకమును చదివిన తరువాత ఈ రెండు విషయాలలో మీరు సవాలు చేయబడతారని నేను ఆశిస్తూ ఉన్నాను. మన గుర్తింపు, దేవుని యొక్క కుటుంబంలో మనకు స్థానము ఉంది. మన గుర్తింపు దేవుని యొక్క కుటుంబంలో మనకు స్థానమును కలుగజేస్తూ ఉంది. ఈ పుస్తకంలో చర్చించిన అంశాలు ప్రాధాన్యమైన ఆలోచనలు కలిగి ఉన్నవి. అవేమనగా, క్రైస్తవుడు అనగా అర్థం ఏమిటో మనం అవగాహన చేసుకోవడం, అది నూతన నిబంధనలో తరచుగా చెప్పిన రీతిగా క్రీస్తునందు ఉండుట అని తెలియజేస్తూ ఉంది. పాత నిబంధనలో ఉన్న దైవములు నిజము అని మనం గ్రహించిన తరువాత ఇస్రాయేలు దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్న ఆజ్ఞకు అర్థం మన దృష్టిలోనికి వస్తుంది. ఆ ఆజ్ఞ ధనమునకు, పడవలు, కార్లకు ప్రాముఖ్యత ఇవ్వటం లేదని దాని గురించి కాదు, కానీ ఇది తన ప్రజల పట్ల దేవుని యొక్క ప్రేమకు సంబంధించినది. మరొక మాటలో చెప్పాలంటే ఆ ఆజ్ఞ దేనిని గురించి చెప్తుందో అదే ఆ ఆజ్ఞ యొక్క అర్థం. దైవములందరికీ దేవుడైన వాణిని కాకుండా ఏ ఇతర దైవములకైనా లేదా ఏ ఇతర దైవములలో యథార్థత చూపించడం అనేది అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. దేవుడు ఇతర దైవములకు మరియు వారి ప్రజలకు లేదా దేశములకు తీర్పు తీర్చుట ద్వారా కలిగిన ఫలితములతో జీవించడం కష్టం అనేది స్పష్టముగా అర్థమవుతూ ఉంది. ఒకప్పుడు మనం విభజింపబడ్డాం, ఇతర దైవముల యొక్క అవినీతి మరియు దోపిడికి బానిసలుగా ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2:12 పౌలు చెప్పిన రీతిగా ఒకప్పుడు మనము దేవునికి దూరస్థలముగా మరియు వాగ్దాన నిబంధన లేని పరజనులుగా ఉన్నాం. మనం నశించిన వారముగా అంధకారమైన మనస్సు కలిగి అదృశ్య ప్రపంచపు ప్రభువులకు దాసులుగా ఉంటూ దేవునికి శత్రువులుగా ఉన్నామని ఎఫెసీ పత్రిక 4:18 కొలసీ పత్రిక 1:21 పేర్కొనబడింది. వీటన్నిటినీ మనం గ్రహించగలిగినప్పుడు దత్తత మరియు స్వాస్థ్యము వంటి సిద్ధాంతపరమైన అంశాలను మరింత అర్థవంతంగా తెలుసుకోవడం జరుగుతుంది. వాటి యొక్క సందర్భాన్ని ఈ ఆలోచన ఇస్తూ ఉంది. తన కుటుంబంతో భూమి మీద నివసించుట మరియు తన స్వహస్తాలతో సృజింపబడిన ప్రపంచముతో ఆనందించుట అనే తన ప్రణాళికను నాశనము చేయడం దేవునికి ఇష్టం లేదు. నిజమే, బాబేలు వద్ద మనుషులకు వ్యతిరేకముగా ఆయన తన మృకమును తిప్పుకున్నాడు. కానీ తరువాత సంఘటనలో ఒక నూతన కుటుంబాన్ని లేవనెత్తడానికి మరియు వారి ద్వారా స్వాస్థ్యమును కోల్పోయిన వారు వారి మార్గమును తెలుసుకొని తిరిగి దేవుని యొద్దకు రావడానికి దేవుడు అబ్రహామును పిలిచినట్లుగా అపొస్తలుల కార్యము 10:26-28 రాయబడి ఉన్నది. బైబిల్ యొక్క అదృశ్య ప్రపంచపు వాస్తవికతను గ్రహించడం అనేది బైబిల్ను అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమైనది. పాత నిబంధనలో ముందుకు వెళుతున్న కొలది విగ్రహారాధన అనే పాపము ఇతర ఏ పాపముల వలె ఎందుకు లేదో అని వివరిస్తూ ఉంది. విగ్రహారాధన పాపము దేవునికి నమ్మకముగా ఉండటానికి ఇశ్రాయేలీయులు నిర్మించబడ్డారు. ఎప్పుడైతే వారు ఇతర దైవముల వైపు వెళ్ళారో బదులుగా వారు చెరలోకి వెళ్ళారు. ఇతర దేశముల వలె వారు కూడా చెదరగొట్టబడ్డారు. బైబిల్లో ఉన్న రక్షణ ఎప్పుడు విశ్వాసం అనే పదాలతో ఎందుకు వివరించబడింది అనేదానికి ఇది ప్రధాన కారణం. దేవుడు చివరికి ఒక మంచి ప్రవర్తన కొరకు చూడటం లేదు. ఆయన విశ్వాసము కొరకు, యథార్థత యందు నమ్మకం ఉంచుట కొరకు చూస్తూ ఉన్నాడు. దైవములందరికీ దేవుడైన వానితో మన హృదయాలు కలిసి ఉండుటకు మనం కోరుకున్నప్పుడు ఆయన మనలను రక్షిస్తాడు. ఇతరులను మనం కోరుకున్నప్పుడు మనం ఏమైతే విత్తుతామో అదే ఒక రోజున మనము కోస్తాం. ఈ రోజున మన కొరకు యథార్థముగా నమ్మకముంచుట అనగా అర్థము సిలువ మీద యేసు ఏమి చేశాడో గుర్తించడం. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్న దేవుడు. మన యొక్క నీతి సూత్రాలు మరియు మన ప్రవర్తన, మన క్రియలు దేవుని పట్ల మనం యథార్థంగా ఉండటానికి సరిపోవు. మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాము ఎందుకంటే మనం ముందుగానే ఆయనను కోరుకున్నాము, మరియు ఆయన ఆజ్ఞలు మనలను సంతోషం వైపు నడిపిస్తాయి ఎందుకంటే అవి మనలను ఇతరుల నుండి అలాగే స్వనాశనము నుండి దూరంగా నడిపిస్తాయి. దేవునితో ఉండే సత్సంబంధం యొక్క జీవితాన్ని మరియు ఆయన యొక్క కుటుంబంతో మన కుటుంబము దృశ్య మరియు అదృశ్య ప్రపంచపు కుటుంబాలు ఒక నూతన ఏదేనుతో ఆయన రాజ్యంలో ఉండే సంబంధాన్ని సూచన ప్రాయంగా అవి మనకు తెలియచేస్తాయి. మన ఉద్దేశము ఏదేనును పునరుద్ధరించే దేవుని ప్రణాళికలో మనమందరము పాలిభాగస్థులము. దేవుని కుటుంబంలో సభ్యత్వము ఒకే ఒక షరతుతో ఇమిడి ఉంది. దైవములందరికీ దేవుడైన వ్యక్తి యేసుక్రీస్తుగా మన యొద్దకు వచ్చిన దేవుని యందు దృఢమైన విశ్వాసమును కలిగి ఉండటమే. ఆ సభ్యత్వము కేవలము అద్భుతమైన ధన్యతలను, స్పష్టమైన ఉద్దేశాన్ని కూడా దయచేస్తూ ఉంది. దేవుని కుటుంబంలో ఉన్న సభ్యులు ఈ పనిని కలిగి ఉన్నారు. దేవుని యొక్క మంచి పరిపాలనను భూమి మీద పునరుద్ధరించడానికి మరియు ఆయన కుటుంబం యొక్క సభ్యత్వాన్ని విస్తరింపచేయడానికి దేవుని యొక్క ప్రతినిధులముగా మనం ఉన్నాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ప్రారంభించబడిన గొప్ప తిరోగమనం అనగా సంఘము యొక్క ప్రారంభము క్రీస్తు యొక్క శరీరమును ప్రభువు తిరిగి వచ్చేంత వరకు ముందుకు తీసుకువెళ్లే దేవుని సాధనముగా ఉన్నది. మొదటి ఏదేనులో పతనము తరువాత మానవుల ద్వారా దుర్మార్గము ఒక అంటువ్యాధిలా ఎలా వ్యాపించిందో అలాగే అంటువ్యాధి సోకిన అదే ప్రజల ద్వారా సువార్త అనేది ఒక విరుగుడు ఔషధంలాగా వ్యాపించాలి. సృష్టి ప్రారంభము నుండి తన కుటుంబంతో భూమి మీద నివసించాలి అనే మార్పులేని దేవుని ప్రణాళికను, అన్ని దేశముల కొరకైన ఆయన ప్రేమను, దైవములందరికీ దేవుడుగా ఉన్న వ్యక్తిని గూర్చిన సత్యమును తీసుకుని వెళ్లే సాధనములుగా మనం ఉన్నాం. ఏదేను మరలా ఉనికిలోనికి వస్తూ ఉంది. ప్రతి సంవత్సరము ప్రపంచపు ఖండములన్నీ దూరముగా జరుగుతున్నాయి అనేది సైన్స్ చెప్పే వాస్తవం. కానీ ఈ ఖండాల కదలిక యొక్క అభివృద్ధిని మానవ భావాలు గుర్తించలేకపోతున్నాయి. అది జరిగేటప్పుడు లేదా అది జరిగినప్పుడు మాత్రమే మనకు తెలుసు. ఎందుకంటే వాస్తవముల తరువాత మనం చేయగలిగే పరిశీలనను బట్టి, అలాగే ఇది దేవుని రాజ్యం యొక్క స్థిరమైన నిరంతరమైన పురోగతితో కూడా ఉంటుంది. అంధకార శక్తులు, దైవముల యొక్క రాజ్యములు రోజు రోజుకు ఎలా కృశించిపోతున్నాయో మన కంటితో మనం చూడలేము. లేక వారి యొక్క పరిపాలనలో ఉన్న ఒక్కొక్కరిని సువార్త ఎలా విడిపిస్తుందో మనం చూడలేము. కానీ ఇది ఖచ్చితంగా వేరు చేయలేని సత్యము. ఈ దృశ్యంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు గ్రహించవలసిన బలమైన అంశం ఏమనగా, జరిగే కార్యములను మనం చూడలేకపోయినా దేవుడు మాత్రము తన ప్రణాళిక కొరకు ఇంకా పనిచేస్తూ ఉన్నాడు. మానవ చరిత్ర యొక్క కార్యాలలో, మన యొక్క జీవితాలలో దేవుని యొక్క జ్ఞానమైన సహాయమును విశ్వసించకుండా అదృశ్య ప్రపంచమునందు విశ్వాసముంచుటను మనం నిజాయితీగా ప్రస్తావించలేము. మనం ఉద్దేశపూర్వకంగా జీవించాలని, అనగా ఆయన యొక్క అదృశ్య హస్తాన్ని మరియు అదృశ్య ప్రతినిధులు ఆయన పట్ల మరియు మన కూడా యథార్థంగానే ఉన్నారనే విశ్వాసముతో మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1:14. వారు మన పరిస్థితులలో జోక్యం చేసుకుంటున్నారని, తద్వారా మనము కలిసి దేవుని యొక్క లక్ష్యమైన సార్వత్రిక ఏదేనును ఆపకుండా ముందుకు తీసుకెళ్లగలరని విశ్వసించాలి. రాజ్యము కొరకైన ఒకరి యొక్క మార్గంలో మనమందరము ప్రధానమైన వారం మరియు ఆ రాజ్యము కొరకు పోరాడేవారముగా ఉన్నాం. అంధకార రాజ్య పరిపాలనలో ఉన్న ప్రజలను కలుసుకునివ్వటానికి ప్రతిరోజు మనకు శక్తి ఇవ్వబడుతూ ఉంది మరియు పరిపూర్ణత లేని ఈ ప్రపంచంలో కష్టతరమైన మన లక్ష్యాన్ని మన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకునే అవకాశాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. అవి ఎలా, ఎందుకు అనే విషయాలు మనకు ఎప్పటికీ తెలియకపోయినా మనం చేసే ప్రతి పని మరియు చెప్పే ప్రతి మాట పరిగణలోనికి తీసుకొనబడుతూ ఉన్నాయి. కానీ మన పని చూడటం కాదు, చేయడం, విశ్వాసంతో నడుచుకోవడం అనేది నిర్ణయాత్మకమైనది కాదు, కానీ అది ఉద్దేశముతో కూడుకున్నది. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.